చేసావా, అలా సమస్త స్వరూపుడవైన నిన్ను ఒక కోరిక కోరుతున్నా. సుప్రతీక మహారాజు గారి కొడుకు దుర్జయుడనే రాజుగారు దిగ్విజయ యాత్ర చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చాడు. మంచి సైన్యంతో వచ్చాడు, ఏనుగులు, గుర్రాలు, పరివారాలు వీళ్ళందరితో వచ్చిన ఆయన్ని తొందరపడి భోజనానికి ఉండమన్నా. ఇప్పుడు చూస్తే నిజంగా భోజనం పెట్టడం చాలా అదృష్టం అండి, మీరు గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే యోగం ఏమిటంటే కలియుగంలో ఇక మహాయోగం అన్నం పెట్టడం అంటే. అందరికీ పెట్టగలమా? అది మహాసాహసమే అవుతుంది. అన్నం పెడతామని చెప్పలేము, కానీ అదృష్టం కొంతమందికైనా మనం చేత్తో అన్నం పెట్టుకోగలగడం. అలా అన్నం పెట్టే యోగం వస్తుందనే కోరికతోటి అది మంచిదని పెడతానన్న. తీరా చూస్తే ఇంత పరివారానికి విందు ఎలా పెట్టగలను? నా దగ్గర ఉన్న దుంపలు ఇద్దరు ముగ్గురికి పెట్టడానికి కూడా సరిపోవు, దుంప తెగుతుంది. మరి ఎలా? నువ్వు జగత్పతివి, దేవదేవుడివి, నేను పేదవాణ్ణి, కానీ నాకు ఒకటే ఒకటి ఉన్నది, నువ్వు ఉన్నావని భక్తితో నమ్మడం ఒకటి ఉన్నది, ఇంకేమీ లేదు నాకు. నాకు ఉందో శక్తి. నా శక్తి ఏమిటి అంటే నా దేవుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, అన్ని చేసి పెడతాడనే నమ్మకంతో నేను ఒప్పేసుకున్నా. ఇప్పుడు నువ్వు వచ్చి రక్షించకపోతే అందరూ ఏమంటారు? ఏదో పెద్ద దేవుడు ఉన్నాడని నమ్మి వెళ్ళావు అంటాడు. అందులో నీకోసం ఏదైనా చేస్తాను. ఆత్మాహుతి కూడా చేసుకోవడానికి తగినంత శక్తి. అదృష్టం ఏది? భగవంతుడి కోసం ఆహుతి అయిపోవడం అంటే అది ఒక మహాయోగం. అందరికీ వస్తుందా యోగం? మహానుభావ, నన్ను అగ్నిగుండంలో దూకమంటావా, వీళ్ళ కోసం అన్నం తెచ్చి పెడతావా? అరుదు. విక్రమార్కుడు అంటే వాళ్ళు అలా తలకే నరుక్కుని అందులో వేసుకున్నారు. అందరూ అలా చేయగలరా అంటే చేయలేరు. అది మోక్షం వస్తుంది. భౌతికంగా కనపడకపోవచ్చు అది, కానీ అది సాహసమే. ఏం చేస్తావో ఆ క్షణమే కోరిన వెంటనే అసలు కోరకుండా కూడా ఇలా మంచినీళ్ళు వంటి సమస్త పదార్థాలు ఇవ్వగలిగాను, దోమలు పారదోలే మందు ఇవ్వగలిగిన నీవు, పరమ పవిత్రమైన వస్తువులు చేకూర్చగలిగే నీవు ఈ రాజుగారి సేవ కోసం సమస్తం చేకూర్చలేవా? యం యం స్పృశామి హస్తేన యం యం పశ్యామి చక్షుషా, వృక్షం వా తృణకందం వా తదన్ను చతుర్భుజం. ప్రభు, ఒక్క చిన్న వరం ఇవ్వవా? నేను తాకిందల్లా అన్న పదార్థం అవ్వాలి, కంటితో చూసిందల్లా నేను కోరుకున్న కూరగాయలో పిండి వంటలో అవ్వాలి. అలాంటి సమస్త పదార్థాలు అయ్యే వరం ఇచ్చి ఈ రాజుగారికి అన్నం పెట్టే అవకాశమే, నన్ను గండం నుంచి గట్టెక్కించు అన్నాడు. ఇంత భక్తితో నువ్వున్నావు అని నమ్మితే ఆ క్షణమే ప్రసన్నమైపోయాడే. అసలు ఆ పరమాత్మ లక్షణం ఏది? ఎప్పుడో పురాణాల్లో కాదండి, ఆధునిక కాలంలో చూస్తున్నాను నేను, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అంతే. ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగినన్ని వింతలు విశేషాలు. అనుక్షణం జీవితమే ఒక వింత, అలా తలుచుకుంటే అది అవడమే. అయితే ఇతరుల కోసం, లోక శ్రేయస్సు కోసం, ఆత్మశ్రేయస్సు కోసం కాదు అది కోరుకోవడం. మన కోసం మనం అత్మాటి కోరుకోకూడదు. పోతన గారు ఒట్టి పేదవాడిగా ఏదో పొలం, ఆ రోజుల్లో పొలం అంటే ఇప్పటికి మళ్ళీ ఎరువులు వేసి పండించేవారు కదా, సంవత్సరానికి ఒక పంటే. కానీ పండిన పంట మాత్రం కొంచెం బలంగా ఉండేది, తక్కువ బస్తాలు పండినా. ఆ రోజుల్లో ఎడ్లతోటి వాటితోటి ఏదో కొంచెం వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు ఆయన. శ్రీనాథ మహాకవి గారు ఓ జనాన్ని వేసుకొచ్చాడు పరివారంతో. ఏం బావగారు, మీరేమో రాజులకి ఎవరికి అంకితమేమోనన్నారు, మీరు పేదరికంతో ఉన్నారు, ఏమన్నా అంటే నా రాముడే అంటున్నారు, మరి మీ రాముడు ఏం పెడతాడో చూసుకోండి, మేమంతా భోజనానికి వచ్చామన్నాడు కావాలని. శ్రీనాథుడికి తెలియక తెలుసు, అది తన శిష్యులకి చూపించడానికి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రాముడు అనుగ్రహం ఉండాలి, కానీ నీకు నీ కుటుంబానికి నీ శిష్యులకి ఏమాత్రం అన్నం పెట్టలేకపోతానా అన్నాడు. ఇంతలో పోతన గారి భార్య, మీరు మాట వేశారు, శ్రీనాథుడికి సుయానవుడి చెల్లెలు అందుకని. ఇంట్లో మనం తినడానికి ఏమీ లేవు, తోటకూర కాడ తప్ప ఆ తోటకూరలో పోపు కూడా పెట్టడానికి లేదు. ఉడకబెట్టి తోటకూర రసం తాగేసి ఏదో కాఫీ తాగినట్టు చారు తాగినట్టు ఆ తోటకూర కాడలు తినేవారట పాపం ఆ పూట. ఎలాగండి ఈయన చూస్తే ఏకంగా 108 మంది శిష్యులను వేసుకొచ్చాడు. ఆ శిష్యులు కూడా పోనీ సామాజికుడు ఏ పద్మాకర్ గారు లాగా ఏదో ఇడ్లీ తిని ఆనందపడేవాళ్ళు కాదు. ఒక్కొక్కడు కూర్చుంటే క్వింటాల్ అన్నం తింటారు. ఆ క్వింటాల్ తినేవాడితో అన్ని తంటాలి వాడు ఒక్కొక్కడికి ఇంత పులిహార తీసి పెట్టాలి. ఇలా ప్రణవపీఠంలో మీరందరూ అంటే కిల్లడి పులిహారే సర్ది పెట్టేస్తున్నారు. కాస్త పులిహారం కొంచెం పెట్టచ్చు కదా ఈ శిష్యులకు కూడాను. గురువు గారిని ఎందుకునే బాధ పెట్టమని ఆ కాస్త గిన్నె ఏదో 1/4 కేజీ పులిహారం పెట్టి ఇంకా కింద 1/4 కేజీ ఉంటుంది. అయినా సరే సరిపోదేమో గురువు గారి ఇంట్లోనని అదే అందరికీ 2 మెతుకులు పెట్టేసి గింటేస్తున్నారు. ఆఖరిని ఇంకా కాస్త మిగులుస్తారు. నేను మిగల్చక్కర్లేదన్నా కాస్త పెట్టండి పర్వాలేదు కావాలంటే మేము మానేసి పెడతామన్నా సరే గురువు భక్తి ఎక్కువ అయిపోయి ఆ కొబ్బరికే ఇంకో 2 ముక్కలు కొట్టి పెట్టేసి పర్వాలే ఏదోలే గురువు గారు మళ్ళీ ఆయన శ్రమ పెట్టడానికి. అలా తినేవాళ్ళు కాదు అందరికీ సర్ది పెట్టేవాళ్ళు కాదు అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళు మొహమాటలు లేకుండా కూర్చుని ఏమమ్మో ఏదో కాస్త కొస్తా వడ్డిస్తావేమో జాగ్రత్త నా కెపాసిటీ ఇది అని ముందే చెబుతాడు వాడు. నాకు ఇంత పులిహార కావాలి, ఇంత గుమ్మడికాయ దప్పడం కావాలి, ఇంత పెరుగు కావాలి, ఇంత నెయ్యి కావాలి అంటారు వాడు. నా చిన్నప్పుడు కూడా చూశాను ఆశ్చర్యం, నెయ్యి అలా పోస్తూనే ఉందా వంట ఆవిడ వడ్డిస్తూ. ఈయన నడుం ఎప్పెడుతుందంటే పోయి అంటున్నాడు. వీడు దుంపదేగ అది నెయ్యో తెలియదు మంచినీడో తెలియదు, పోయి మంచినీళ్ళు కూడా అలా పోయించుకోం అలా పోస్తూనే ఉంది కుమ్మేస్తూనే ఉన్నాడు. పూర్వం అలా నెయ్యి అలా పోయించుకుని ఆ బూరెలు కుమ్మి తింటూ అంటే ఆ శరీరాలు అందుకే అలా అలా మనం ఉన్నాం. ఎందుకు మనం అంటే నేను, మీ సంగతి నాకు తెలియదు మీరు ఏం తింటారో కానీ ఓ 2 బూరెలు తింటే నేను 3వ బూరికి మళ్ళీ అమ్మ బాబోయ్ వద్దు అమ్మ అక్షిగారు నా వల్ల కావటం లేదు రక్షించండి అనాల్సి వస్తుంది. ఆవిడేమో 1 పూరి వేస్తాను 2 పూరీలు వేసి ఇంకా అక్కడ ఉంది ఆ 2వ పూరి తిని తెరికి వాడు ఉపన్యాసం చెప్పలేడు అక్కడ అక్కడికి ఎక్కువ అని. కలియుగంలో ఇలా అయిపోయాం. నాకంటే కొంత నా శిష్యులు బెటరు, ఆ శిష్యుల కంటే వాళ్ళ శిష్యులు ఇంకొంచెం బెటరు. కానీ మరి పూర్వం అలా కాదే మరి. అందుకని ఇలాంటి శిష్యులతో వచ్చిన మా అన్నగారికి వాళ్ళకి అన్నం ఎలా పెడతామండి అంది ఆవిడ. చూద్దాం రాముడే ఉన్నాడు కదా అనుకున్నాడు ఈయన. భార్యామణ్ణి ఎసరు పెట్టి అన్నాడు. ఎసరు అంటే తెలుసు కదా, పూర్వం ఇప్పట్లో కుక్కర్ కాదు, గంగాళతో నీళ్లు పోసి పెడతారు, నీళ్లు ఉడికిన తర్వాత కడపడ అప్పుడు అందులో బియ్యం పోయాలి. ఇంట్లో బియ్యం లేవు, ఎసరు ఎక్కమంటున్నాడు ఈయన. మన పరువుకి ఎసరెట్టేటట్టు ఉన్నారండి మీరంటే ఏం పర్వాలేదు పెట్టేనాడు ఆయన. గంగాళాలు మాత్రం ఉన్నాయి ఇంట్లో, 200 మంది గుడికే గంగాళాలకి ఎసరు పెట్టింది ఈవిడ. కింద కట్లు పెట్టారు, నీళ్లు పోశారు, కట్టెలు వండుతున్నాయి. దా భార్యామణి అన్నాడు. ఎసరు పెట్టిన తర్వాత ఎక్కడికి రమ్మంటారు అంటే రా అన్నాడు అంతే. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజామందిరంలో సీతారాముల దగ్గర కూర్చుని రామ సీత రామ సీత సీతారామ రామ 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 సీత సీతారామ రామ సీత ఇలా భజన చేయడం మొదలెట్టారట. బియ్యం లేవు ఏం లేవు ఎసరెట్టుకుని. భార్యామణికి భర్త అంటే అంత భక్తి. సీతారాం సీతారాం అనుకుంటూ హాయిగా ఆనందంగా గడుపుతున్నారు. ఓ 1/2 గంట అయ్యాక ఏదో వాసన వచ్చి ఈవిడ చూసింది. వెళ్ళు అన్నాడు. వెళ్ళి చూస్తే గంగాళం నిండా కొత్త కొత్త ఉడికిపోయి ఎసట్లో బియ్యం అన్నీ వచ్చిన శిష్యులు 108 మంది అయితే 500 మందికి అన్నం ఉడికింది. ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలవచ్చనమాట, మిగతా జనాన్ని కూడా. ఊళ్ళో అంతమందే ఉన్నారు. అన్నం అయిపోయింది. అసలు అన్నం దింపక్కర్ లేకుండా ఆ గుండిగా టేవ్ అని లేచి మనకి విఠలాచార్య సినిమా మాయాబద్దారి సినిమాలో లాగా ఆ గంగాళం అలా వచ్చేసింది. ఓ పక్కన నిలబడింది, అన్నం అయిపోయింది అక్కడికి. మళ్ళీ టిక్ 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 ఆ పొయ్యి మీద ఇంకో గంగాళం వచ్చింది. చూస్తే దాని నిండా కందిపప్పు. మళ్ళీ దిక్మాల పెసరపప్పు కాదు, దిక్మాల నాడు కొంతమంది పెసరపప్పు వండుతారు, ఒళ్ళు మండిపోతుంది తజ్ఞానికి పెట్టినట్టుగా. అలా కాకుండా కందిపప్పు ఓహో గుమగుమలాడు ఉడికిపోయింది, అది కిందకి దిగిపోయింది. అంతా ఒక్కొక్క సెకండ్లో కందిపప్పు ఒయ్ 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 అనుకుంటూ శబ్దం చేసుకుంటూ గ్రాఫిక్లో లాగా వచ్చి పక్కకి వచ్చేసి ఆహా ఆ స్వామిని అమ్మని నమ్ముకుని మనం అలా చేస్తే మన ఇంట్లో కూడా అలా వచ్చేస్తే ఈ గ్యాస్ పెరిగితే మనకేమిటి, ప్యాస్ పెరిగితే మనకేమిటి, దిక్కు మారింది, పొయ్యి అవసరం అవసరం. మనకు ఆ భక్తి లేదు, వచ్చింది ఎప్పుడు ఈ కలియుగంలో. మనం అలా చెక్క భజన చేసుకుంటూ కూర్చోగలమా? ఎంత ప్రగాఢమైన విశ్వాసం అవుతామండి. పప్పు ఉడికిపోయి పక్కొచ్చేసింది, పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామని చూసేలోపు సాంబార్, మళ్ళీ సాంబార్ అంటే ఏమిటి, ఈ మధ్యన సాంబార్ రెండు ములక్కాళ్ళునూ అందులో ఏమి ఉండవు, చారు తప్ప దిక్కు మళ్ళీ సాంబారా చీ అది కాదు, శుభ్రంగా అందులో మళ్ళీ కందిపప్పు, దాని నిండా ములక్కాళ్ళు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, అయి బాబు రకరకాల ముక్కలు, పోపు టాపు లేచిపోతుంది అనమాట, సాంబారు కుమ్మగుమ్మలు అడిపోయింది, అది పక్కొచ్చేసింది, అప్పడాలు ఒడియాలు ఇవన్నీ వచ్చేసాయి. ఓ పక్కన గారెలు, మరో పక్కన బూరెలు, దద్దోజనం, కట్టుపంకలు ఒకదాని తర్వాత అందులో వచ్చేస్తున్నాయి, అసలు ఎన్ని వస్తున్నాయో లెక్కే లేదు. అది అమ్మవారు సీతాదేవి మహిమంటే, జగన్మాత అమ్మ సీత రామ అంటూ ఉంటే సీతాదేవి రాముడికే సైగ చేసి ఏమంటారు స్వామి అని, నేనేమంటాను వెళ్ళని అడిగి ఆవిడ వచ్చేసి పొయ్యి మీద కూర్చుంది, ఉడికిపోయాను నేను. ఆ పూట శ్రీనాథాదులు తిన్నారట, ఆ జీవితంలో ఇలాంటి పిండి వంటలు ఏ క్యాటరింగ్ గడు అలా చేయలేడు. వీళ్ళు డబ్బు కోసం క్యాటరింగ్ అది అసలు క్యాటరింగ్, మీరు కూడా అంతే ఎదురుగుండా చూడండి. అంబికాదేవి స్వర్ణ కవచాలంకృత అయిన అమ్మవారిని ఇవాళ మనం సత్రంపాడులో రోజు చూస్తున్నాం, అంబికావారి ధర్మానని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థించండి. మీరు నిజంగా చెప్తున్నా, నేను తన్మయత్వంతో అడగండి, అమ్మాయికి నేను బయట పడలేకపోతున్నాను ఈ కష్టం నుంచి, ఏం చేస్తామని సాష్టంగా పడిపోండి సార్, నన్ను నమ్మి, గురువుని నమ్మండి, అమ్మని నమ్మండి, వెళ్ళి పడిపోండి అంతే, అక్కడికి చూద్దాం ఏం చేస్తుందో, చెయ్యిపు ఎలా చేయకుండా ఉంటుందో చూద్దాం, పడిపోండి. మీకోసమే కాదు, గురువు గారి ప్రణవపీఠం అయిపోవాలని కూడా పడిపోండి డామని అంతే, కాళ్ళ మీద తల్లో అయ్యానండి అంతే. ఆ తల్లో అనగానే ఇదిగో నీకు ఇల్లు అయి అంటుంది, మాకు కాదమ్మా ఇల్లు, మాతో పాటు నీకోసమే ఇల్లు అని అనండి, ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది, సందేహం లేదు. వచ్చింది ఎప్పుడు నేను నా కోసం అడగలేను, నా ఇల్లు అవ్వాలని నా పీఠ అవ్వాలని నేను అడగలేను, మీరు అడగచ్చు. అలాగే మీరు ఇలాంటి భక్తులు ఉన్నారు, తాతారావు గారు లాంటి భక్తులు, అలాంటి భక్తులు అందరూ సుఖంగా ఉండాలి అంటే పరస్పరం ఒకరి కోసం ఒకరు అడగండి, ఆయన కోసమేమో మీరు, మీకోసం ఆయన, దేవతలు అలా అడిగారు. అప్పుడు మనందరం కలిసి కృష్ణ గారు బాగుండాలని కోరుకుందాం, ఆయన బాగుంటే మళ్ళీ ఇలాంటి ధర్మకార్యాలు దొరుకుతాయి. ఇలా మనందరం కలిసి అటువంటి వాళ్ళ కోసం, వాళ్ళు మన కోసం పరస్పర ప్రార్థన చెయ్యండి, దేశం ఏమవుతుందో చూడండి, ఒకసారి సర్వం మాతృమయమైపోతుంది, శుభాలు దొరుకుతాయి. తన కోసం కాకుండా పరుల కోసం అడిగితే ఏదన్నా సిద్ధిస్తుందిట, అది దాంట్లో ఉన్న గొప్పతనం. ఇవన్నీ నేను అనుభూతిపూర్వకంగా చెబుతున్న మాటలు అన్నమాట. ఈ పోతన కానీ ఆయన భార్య కానీ తమ కోసం ఎప్పుడైనా ఏమైనా అడిగారా సీతారాముల్ని? అడగల. కానీ ఇవాళ ఈ పండితులకు అన్నం పెట్టడానికి అడిగారు, అందుకని సీతాదేవి వండి పెట్టింది అక్కడికి వచ్చి, అందువల్లే ఆ కొండలు ఆ గంగాళాలు ఉడికిపోయాయి, అందుకే ఆహా ఆనందంతో తిన్నారు వాళ్ళు, పులకించిపోయారు, బావగారి మహిమ అంటే ఏమిటో అర్థమైంది. అలాగా ఈ బ్రాహ్మణోత్తముడు తన కోసం కాదు, శ్రీమన్నారాయణుడిని అడిగింది దేనికోసం, రాజుగారు వచ్చారు, ఆ రాజుగారి కోసం, ఆయన పరివారం కోసం అన్నం పెట్టడానికి ప్రభువు నువ్వే దిక్కు అని అడగగానే ఆ శ్రీమన్నారాయణుడు దర్శయామా కేశవగా తన రూపం చూపించాడు, దర్శనమిచ్చాడు. ఏమన్నాడు బ్రాహ్మణోత్తమ, ఏం వరం కావాలన్నా ఇస్తాను, లే అన్నాడు. వరం ఆయన అడిగాడు, అయినా మళ్ళీ ఏం కావాలో కోరుకోవడం ఏమిటి అంటే పరీక్షదే. ఆయన కళ్ళు ఇప్పి చూశాడు, చూస్తే ఎదురుగుండా తదా శంఖ గదా పాణిహి పీత వాసాహ జనార్దన గరుడు స్థోపి తేజస్వి ద్వాదశాదిత్య సప్రభ, 12 మంది సూర్యుల కాంతితో, పసుపు పత్తరి వస్త్రంతో, శంఖ చక్ర గద పద్మాలు ధరించి గరుడ వాహనం మీద శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు, మహాకాంతితో ప్రత్యక్షమయ్యాడు. ఒకేసారి ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క కన్ను దివి సూర్య సహస్రస్య భవే యుగపదుత్థిత యది భా సదృశీ సాస్య భాసస్తస్య మహాత్మనగా వేయి మంది సూర్యులు ఒక్కొక్క కన్ను ఎలా ఉందో చెబుతున్నాడు. 1000 మంది సూర్యులు యోగపత్ అంటే ఒక్కసారి ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుంది, అలా ఉన్నాయట ఆయన కళ్ళు అంత కాంతితో. ఆ మహాత్ముడు 1000 సూర్యుల కాంతితో దర్శనమిచ్చాడు. జగత్తంతా ఆయనలో కనబడుతున్నది. ఆ అద్భుతమైన, ఆ విచిత్రమైన, ఆ తేజోమయమైన, ఆ ఆనందమయమైన రూపం చూచి చూడగానే గౌరముఖుడు కళ్ళు మూసేశాడు, తట్టుకోలేకపోయాడు, వినయంగా సాష్టాంగ పడిపోయాడు. దేవదేవ, ఏమి రూపం, ఈ రూపం నేను చూడగలనా? ప్రసన్నుడవుక, ప్రసన్నుడవుక. కేశవ, వాసుదేవ, అనంత, పరంధామ అనగానే, నాయన ఇదిగో మణి అని తన కౌస్తుభమణి నుంచి, అంటే మెళ్ళో ఆయనకి కౌస్తుభమని ఒక మణి ఉంటుంది, ఈ గొలుసు చివర అందరం కూడా చిన్న చిన్న మణో పోసో పెడతాం అలాగ, అందులోంచి ఒక మణి సృష్టించి చేతిలో పెట్టాడు. ఈ మణి హరిమణి, శ్రీ మహావిష్ణువు యొక్క మణి. ఇది నీకు ఇస్తున్నా, ఈ మణిని నీవు చేత్తో ముట్టుకుని ఏదడిగితే అది వస్తుంది. నువ్వెంతకాలం నీ దగ్గర ఉండాలంటే అంతకాలం మణి ఉంటుంది, ఆ తర్వాత తిరిగి నా దగ్గరకు వచ్చేది. అంచేత ఇదిగో ఈ మణిని నీకు ఇస్తున్నాను, దీంతో నువ్వు ఏదడిగితే అది వచ్చేస్తుంది అన్నాడు. ఆయన వెంటనే నమస్కరించాడు ఆ మణికి. చూస్తే లేడు స్వామి, అదృశ్యం అయిపోయాడు. గౌరముఖుడికి ఆనందం కలిగింది. ఆశ్రమానికి వచ్చాడు. మళ్ళీ ఆ మణినిలా గుచ్చుకున్నాడు. ఈ రాజుగారికి ఆయన పరివారానికి కావలసినంత విడిది భవనము కావలెను. వెంటనే ఒక అద్భుతమైన భవనం ప్రత్యక్షమైపోయింది అక్కడ. ఆ భవనంలో మళ్ళీ ఎన్ని గదులండి, వేలాది గదులట. ఎంతమంది రాజుగారి పరివారం ఉన్నారో అందరికీ నివాసానికి కావలసిన గదులు వచ్చేసాయి. అందులో ఆ గదుల్లో రాజుగారికి ఉండడానికి ప్రత్యేకమైన గది, తక్కిన వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి గదులు వచ్చేసాయి. గజశాలలు వచ్చేసాయి, గుర్రాల శాలలు వచ్చేసాయి. అదే మందురము అంటే ఏమిటి అర్థం? గుర్రాల శాల అన్నమాట. కొన్ని కొన్ని పదాలు అర్థం చేసుకోవాలి, అవి అర్థం కాకపోతే చదువురాని వాళ్ళు ఈ మధ్యనే చాలామంది డ్రామాలు వేస్తున్నారు. ఆర్ట్స్ థియేటర్ పేరెట్టడం, ప్రతి వాళ్ళు డ్రామా వేసేయటం, దాని అంతరార్థం తెలియక. మనకి తిరుపతి వెంకట కవులు ఉద్యోగ విజయాలు రాశారు కదా, అందులో చెల్లియో చెలకో పద్యాలు. అందులో అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళడం, దుర్యోధనుడు కూడా వెళ్ళి కృష్ణుడు తల దగ్గర కూర్చోవడం ఆ పద్యాల్లో. అందులో అర్జునుడు ఓ పద్యం చదువుతాడు. ఆ పద్యం తిరుపతి వెంకట కవులు రాస్తే దాన్ని వీళ్ళు ఇష్టమవుతాడు చదువుతున్నారు. అది గో ద్వారక ఆలమందలవిగో అందందుగోరాడు అల్లది ఏ కోట అదే అగర్త అవిరచ్చల్ వారలే యాదవుల్ యదు సింహుడు వశించు మేడయదిగో ఆలాన బద్ధాను మందుర గో సంగవర మందురాంతర తురంగోచండమై పర్వెడు. అందులో వర మందురాంతర తురంగోచండమై పర్వెడునని రాశారు వాళ్ళు. తెలియక వీళ్ళకి వర మందిరాంతర తురంగోచండ పర్వమై కనపడునని మార్చేశారు. అది మందిరం కాదు, మందురము. మందురము అంటే కుర్రాల శాల, మందిరం అంటే మనం ఉండే ఇల్లు. దేవతలు ఉండే మందిరాన్ని దేవ మందిరం అంటాం, మామూలు ఇల్లు అయితే మందిరం అంటాం. మందిరానికి మందురానికి అది తేడా. వీడికి అర్థం కాక మందురం తప్పనుకుని దాన్ని తిద్దేసుకుని చదువుతారు. మనవడికి మధ్యన ఉన్నది రామకోట్ల ఎవడో వేసాడు, వాడు చచ్చినంత పనింది వెళ్ళాలి. ఈ మధ్యన ఎక్కువ మీరు చెప్పండి మీదట, అయ్యా మందిరం కాదని మందురము, మందురం అంటే గుర్రాల శాల. గుర్రాలు ఉండడం కోసం పూర్వం కట్టేవన్నమాట. ఎందుకనంటే గుర్రం అలా ఉంటుంది, అడ్డంగా కర్ర లాంటివి కడతారు, ఒక కర్ర ఏమో సరిగ్గా మెడ దగ్గర దాకా వచ్చిన కర్ర అడ్డం పెడతారు, అందులోంచి తింటాయి గడ్డవి, లేకపోతే బయటకు వచ్చేస్తే దూకేవి. అలా రాకుండా ఉండే గుర్రపుశాల అనమాట. గుర్రపుశాలలు, గజశాలలు, హస్తినాం హస్తిశాలాశ్చ త్వరగాణాంచ మందురాహ అని 34వ శ్లోకంలో చెప్పిన మందురాహ అంటే మందురములు అంటే గుర్రముల శాలలు, ఏనుగుల శాలలు అన్నీ ఉన్నాయట అక్కడ. నానా జాతి వృక్షాలున్నాయి, పుష్పాలున్నాయి, ఫలాలున్నాయి, భోజన శాలలున్నాయి, ఫలహార శాలలున్నాయి, పానీయ శాలలున్నాయి, అంటే డ్రింక్స్ అనమాట. డ్రింక్ షాప్ కూడా పెట్టేశాడు అక్కడ. ద్రాక్ష రసాలు అవేవో రకరకాలైనటువంటివి అనమాట. ఇప్పుడు మనకి మజా, మ్యాంగో జ్యూస్, గాడిద గుడ్డు, కంకర పాసు అని పెడుతున్నారే, ఈ సీసాలు కాదు, ఒరిజినల్ చక్క చక్కగా ఒరిజినల్ ద్రాక్ష రసం బాగుంటుంది. దిక్మాల కంపు కొట్టే ఇవేంటివి మనకి. ఇది కొంచెం ఇబ్బంది అమెరికాలో. ఏమిటో తెలిసిన, మీకు ద్రాక్ష రసం ఇస్తామని అంటాడు వాడు. ఆ ద్రాక్ష రసం అంటే ఏమిటో తెలిసిన, ఎక్సైజ్ వారిని అడిగితే బాగా చెబుతారు, వైన్ అంటారట దాన్ని. అది పుచ్చుకుంటే ద్రాక్ష రసం కాదు, ద్రాక్ష సార. ఇక తర్వాత ఉపన్యాసం చెబుతాడు, అది పుచ్చుకున్నా కోడు బాగున్నారే అన్నారు. ఎక్కడి నుంచి ఇది లేనిపోయిన గొడవ అంచేత కొంచెం పుచ్చుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించి పుచ్చుకోవడం కొంచెం మంచిది. అంచేత ద్రాక్ష రసాలు వేరు, ద్రాక్ష సారాలు వేరు. ఇక్కడ అన్ని రసములు మాత్రమే, నీరసములు కావు. పుల్లబెట్టు కదా రాజేశ్వరరావు గారికి ఎంత ఆనందం వచ్చేసిందో. పాత రోజులు గుర్తు వస్తున్నాయి, ఉద్యోగం రోజులు. పాత ఋతులు తల్లచి తల్లచి తాత ఓ గుర్రై కైపులో. కైపులో ఉన్నప్పుడు వచ్చింది ఏమిటి ఈవిడ దిక్మాలు కూడా. అయితే కైపులో అంటే ఈవిడ రాకూడదు, రావాల్సిన వాడు రావాలి కానీ. సరే మొత్తం మీద ఏది ఏమైతే అన్ని పదార్థాలు వచ్చాయి. ఇక్కడ చెప్పారు, చకార పంచే సంచయాన్ విప్రో నానాభక్ష్యాణి సర్వశ. గురువు గారికి ఆశ్చర్యం ఏంటంటే, మీరు అందరికీ అప్పుడప్పుడు నవ్వు వస్తారు, నవ్వించడానికి చెప్పడం కాదు, నిజంగానే చెప్పేవని సత్యం. అమెరికాలో కావాలంటే మా కృష్ణగారిని కూడా ఆయన నాకంటే ముందు వెళ్ళేవారు. ఇళ్లల్లో కూడా ఒక బార్ ఉంటుంది, ఇంట్లో మద్యం షాపు ఇలా ఆల్మోస్ట్ అలా, కానీ వాళ్ళు ఎవరు తాగరు. ఆశ్చర్యం చెప్పంటారు, అతిథుల కోసం పెడతారు. మంచి సంప్రదాయమైన కుటుంబంలో మడిగట్టుగా వండుతారు వాళ్ళు. అదొక స్టేటస్ అనమాట. ఒక గది ఉంటుంది, అన్ని అలా గదిలో వరసు పెట్టి రకరకాల మద్యాల బ్రాండ్స్ ఉంటాయి. అప్పట్లో పూర్వం మన రాజులళ్లలో కూడా అలా ఉండేవి, మహారాజులళ్లలో. అంత మాత్రం చేత వాళ్ళు ఏమి వ్యసన పురులు కారు, అదొక గర్వకారణ అంట. ఆ అలవాటు ఉన్నవాడు వచ్చినప్పుడు మాత్రం వాడు పుచ్చుకుపోతూ ఉంటాడు అన్నమాట. అలా ఇక్కడ మనకైతే ఆశ్చర్యం, ఇప్పుడు అది లేదు మనకి. ఇక్కడ యువతీ మండలిని హైదరాబాద్లో ఆ శివార్లలో గుంటూరులో చూస్తూ ఉంటే, ఈ మధ్యన ఏలూరుకు కూడా వచ్చిందండి ఆ స్టేటస్. పబ్బు అనే పేరుతోటి చేరి, ఇదో జబ్బు, ఇది పబ్బు కాదు, ఆడాలేదు మగాలేదు, ఇష్టం వచ్చినట్టు జనవరి ఫస్ట్ నాడు ఎలా అరుస్తున్నారండి. అసలు ఇవాళ స్త్రీలు ధరించే డ్రెస్ చూస్తే ఇంకా భయం వేస్తుంది అనమాట. వీళ్ళకి డ్రెస్ ఉందా లేదా, మే గాడ్ బ్లెస్ అంతేకా అనుకోవాలి మనం. బాధ కొంచెం నాకు కలుగుతుంది, కొంచెం క్రమక్రమంగా మన సంస్కృతి ఏమైపోతున్నారండి. అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారంటే, అవధానానికి చీర కట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి. ఉపద్రష్ట ప్రణవ అని పేరు కలిగిన ఒకనొక ఎంసీఏ చదువుతున్న అమ్మాయి పుచ్చుగురారుగా వచ్చింది. ఆ అమ్మాయి ఆ ముచ్చటగా బొట్టు పెట్టుకుని కట్టుబడితో సంస్కృతం నేర్చుకుంటారు వాళ్ళు, తెలుగులో మాట్లాడుతున్నారు, పద్యాలు రాస్తున్నారు వాళ్ళు. అక్కడ శాన్ హౌస్లో మీకు నా దగ్గర సిలికానాంధ్ర వాళ్ళు వేసిన ఒక వార్షికోత్సవ పుస్తకం ఉంటుంది. నా అవధానం 500 అవధానం అమెరికాలో అక్కడ వాళ్ళు పెట్టించారని చెప్పాను కదా 2006లో. ఆ అవధానంలో పృచ్చకులు వాళ్ళ లిస్టు చూడండి, మీరు వాళ్ళ బైలాస్ చూడండి. మొదటి పీఠిక మీరు ఫోటోస్టాట్ తీసుకుని కాపీ పంచి కట్టుకోకుండా అవధానానికి వెళ్ళరు వాళ్ళు. మగాళ్ళు ఆడవాళ్ళు చేరే కట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు. ఉగాది వస్తే ఇంక చెప్పక్కర్లా, అంత సంప్రదాయం పాటిస్తున్నారు. ఇక్కడ మనం జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం దరిద్రం. ప్రేమికుల తద్దినం అది, దినం కదా అది వీళ్ళది. వ్యాలంటైన్స్ డే అనే పేరుతో అది ప్రేమికుల దినం అని పెట్టండి మీద. మీరంతా బహిష్కరించండి దాన్ని, దినవాది తద్దినవాది, లేకపోతే వెకిలి వేషాలు. కాకపోతే మనకెందుకు ఆ ప్రేమికుల దినం? మనం హాయిగా పవిత్రంగా గడపాలి, మనం ఎంత ఆనందంగా గడపాలి. మనకు కావలసిన ఉగాది లాంటివి ఉన్నాయి. మీకు ఈసారి ఉగాది చాలా పవిత్రంగా గడపడానికి ఒక మార్గం చెబుతున్నా. సింగపూర్ నుంచి, సింగపూర్ లో మా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సత్యమూర్తి గారని ఆయన మరి అమ్మవారు ఎలా పూనేసిందో హఠాత్తుగా పచ్చిక విత్తనం రాస్తున్నారు. ఈసారి ఉగాది నాడు ఊళ్ళోనే ఉంటాం, ఉదయం సాయంత్రం రెండు ప్రోగ్రాములు పెడతాం. ఉగాది నాడు మాత్రం మీరు ఎక్కడున్నా రండి. ఒక వ్యక్తి హఠాత్తుగా కవి అయితే కాళిదాసులు ఎంత బాగా రాస్తాడో ఆయన ఎక్కడెక్కడ వరకు చెప్పుకోండి. 27వ తారీఖు ఉగాది గుర్తుపెట్టుకోండి, టైం తర్వాత చెబుతాం. ఆ రోజు గురువుగారు రెండు చోట్ల పంచాంగం చెబుతారు, దాంతోపాటు ఆ సత్యమూర్తి గారు కవితలు విందురు కానీ. ఈసారి సింగపూర్ మయమైపోతుందన్నమాట. వాళ్ళు ఎంత అద్భుతంగా నేర్చుకుంటారో కవిత్వం. మనమేమో దిక్మాల పాటలు రాస్తుంటూ ఆయన పద్యక విత్తనం రాశారండి. మీరు ఇప్పటి నుంచి 27వ తారీఖు గురువుగారి ప్రోగ్రాం ఉగాది ఎంత మందిని తీసుకొస్తారో చూస్తారు. ఈసారి అదిరిపోవాలి ఈ దెబ్బతో మనం అందరికీ కూడా. మన భక్తులు గురువుగారి శిష్యులు అంటే ఏమిటో మజా కాదని చూపించండి అంతే. ఎందుకు చెబుతున్నానంటే మన సంస్కారం వాళ్ళు అవసరం, మన సంస్కృతి అవసరం. మనందరం అమ్మను నమ్మాం, అమ్మవారి భక్తితో మనం ఏదైనా చెయ్యాలి. అక్కడ ఆ రాజుగారి కోసం ఈ భక్తుడు అలా ఏర్పాటు చేశాడు. సరే భక్ష్యాలు భోజ్యాలు లేఖ్యాలు తోష్యాలు ఇవన్నీ వచ్చి పడిపోయాయి, మందురాలు వచ్చాయని చెప్పారు, అక్కడ ఏర్పాటయ్యాయి. ఇప్పుడు రాజుగారికి కన్ను మూసి తెరిచొలుపు రావడంతో మతమైంది ఈ దుర్జయుడి. ఇలా కళ్ళు నులుముకున్నాడు. అడిగా మేము వచ్చింది ఈ అరణ్యాల్లో చెట్లు పుట్టలు గుట్టలు కొండలు తప్ప మరొకటి ఉండవా? అటువంటిది ఇక్కడ ఈ భవనములు ఎప్పుడు వచ్చాయి, ఎవడ కట్టాడు, అసలు పునాది ఏది, ఎప్పుడు ఏవి ఏ రకంగా ఆవిష్కరింపబడ్డాయి అనుకుంటూ ఉంటే ఆ భవనంలో నుంచి సేవకులు వచ్చారు. రావయ్య మహారాజా స్వాగతం అన్నారు. రాజాధిరాజ రాజ పరమేశ్వర అంటూ స్వాగతం పలుకుతున్నారు. ఆ సేవకుల వెనకాతల మంచి అప్సరసలాంటి స్త్రీమూర్తులు మంగళహారతి పళ్ళాలు పట్టుకొస్తున్నారు. ఆ మధ్యలో చేతిలో మణిపుచ్చుకుని గౌరముఖుడు వచ్చాడు. ఇదంతా ఎలా వచ్చింది? ఇంతకి విష్ణు భక్తితో విష్ణు ఆయనకి ఇచ్చాడని చెప్పాం మణి. ఆ మణితో ఏమంటే అది అయిపోతుంది. ఆ మణి చేత్తో పుచ్చుకుని, రాజా నీకు నీ పరివారానికి కందమూలాలే పెడతానని భయపడుతున్నావు కదా, నా భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇదిగో మీకేం కావాలో అవి అలిసిపోయారు, ముందు స్నానం చెయ్యి. స్నానం చేసి మార్గాయాసం పోగొట్టుకోవడానికి ఇదిగో చూడు అని చూపిస్తే విలాసవతులైన కాంతలు కనబడ్డారు. వీళ్ళు వచ్చి నీకు బాగా తలంటుతారు, స్నానం చేయిస్తారు, బట్టలు ధరింపజేయిస్తారు. ఆ తర్వాత భోజనానికి రా, అవుగో భోజన పదార్థాలు అనగానే ఈ రాజుగారు ఇంకేం అనలేకపోతున్నాడు. కిక్కురం అనలేక వెళ్ళాడు. రాజుగారికి రాజుగారి పరివారానికి వరసపెట్టి స్నానం చేయించారు. మహారాజు గారికి కుంకుడుకాయ రసం పోశారు, అభ్యంగనం పెట్టించారు కట్టుకోవడానికి. ఓ అరే బాబు ఏం బట్టలండి, కాస్ట్లీ బట్టలు, కొన్ని బట్టలు అనగానే చిరిగిపోతాయి. గబుక్కుని అన్నాను, ఇంకనగా నా లాల్చీ తిరగలేదు, నాకు అవమానం. అలాంటి బట్టలు కాకుండా అద్భుతమైన బట్టలు, మంచి పవిత్రమైన వస్త్రాలు వచ్చాయి. పంచెలు, కండువాలు, నగలు, నాణ్యాలు, చెప్పులు, ఇవి చూసి రాసిందే మాయాబజార్లు. రక్షలు రక్షలు పాదర్ రక్షలు నాట్య శిక్షలు బాల శిక్షలు అంటే అలాంటి చెప్పులు వచ్చి పుట్టివారు అమ్మ మాట్లాంటి మంచి చెప్పులు గిప్పులు వచ్చి పడిపోయాయి. ఇక ఆ తర్వాత నగలు వచ్చాయి. ఎవరికి కావాలంటే వాడు గొలుసులు తీసేసుకోవడం వేసేసుకోవడం పెట్టేసుకోవడమే, వద్దంటే నగలు. అసలు బంగారం రేటు పెరిగిపోయిన ఈ టైంలో అలాంటి నగలు వచ్చి పడిపోతేనే ఆ షాప్ మిగులుస్తుంటండి మనం. అయితే ఒక కండిషన్ పెట్టారు, ఒంటి మీద మొయ్యగలిగినంతే వేసుకోవాలి. ఇవన్నీ మూట కట్టుకుని మూటాపే మూటా ఇంటికి పట్టి కడతామంటే ఉన్న కూడా పోతాయి అన్నాడే. అందుకని ధరించదగినవి, చెవులకి 2 గంటే దుద్దులు ధరించలేం కదా ఎంతైనా. నెత్తి మీద ఒక కిరీటం కంటే 100 పెట్టుకోలేము, నడువుకు వడ్డాణం పెట్టుకుంటాం. కొంచెం వద్ద ఎక్కువగా ఉంటే పెద్ద వడ్డాణం ధరించవచ్చు. బంగారం ఇంకో 10 కాసులు ఎక్కువ పడుతుంది. నా అలాంటి బక్క చిక్కిపోయిన వాళ్ళకి, కొంచెం సన్నగా ఉన్న వద్ద ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డాణం, వాడికి పట్టినంత వడ్డాణం. ఇలాంటి వడ్డాణాలు ఉన్నాయి. ఇలా మొత్తం మీద నగలన్నీ సరి కనిపిస్తే పెట్టేసుకోవడం, ఇక ఆడలేదు మగాలేదు. ఓ పాపం చెవులకి కన్నాలు లేక దుద్దులు పెట్టుకోవడం అలవాట్లేని మగాళ్ళు ఏడ్చారు మొదటిసారిగా. ఎంత పొరపాటు చేశాం, చెవులకి కన్నాలు కుట్టించుకుందాం, కుట్టించేసుకోండి. ఇక మీద ఏమో ఎప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో నాకు మణి వస్తుందో, అప్పుడు చెవులకు పెట్టుకోవడానికి అవకాశం ఉందనుకోండి, ఒక అరకాసం నాకు ఎక్స్ట్రా కలిసి వస్తుంది. కన్నాలు లేని వాళ్ళకి అంతా కన్నమే క్షవరం, అది గుర్తుపెట్టుకోండి. అలా నేను మా ఇంటికి ఎప్పుడన్నా పిలిచినప్పుడు అన్నీ తీసేసి రెండు ఆభరణాలు అలా వస్తే మోసుకెళ్ళచ్చు అనమాట. అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు ఆభరణాలు మోసుకోవడం అంటే పాపం మొన్నలాగా కూడా కట్టుకుని. ఇలా నగలు ధరించారు, భోజనాలు, ఆభరణాలు, మైపూతలు. మైపూతలు అంటే పెర్ఫ్యూమ్స్ అనమాట, రకరకాల ఆ బంగారు పాత్రలు. ఒకటే వీటి అన్నీ పుచ్చుకున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఆభరణాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, చెప్పులు వేసుకునేవాళ్ళు వేసుకుంటున్నారు, మంచి కొత్త బట్టలు కట్టేవాళ్ళు కడుతున్నారు, అద్దాల్లో ముఖాలు చూసుకుని దూకునేవాళ్ళు దూకుంటున్నారు, పిచ్చాళ్ళు కొంతమంది నగల కంటే వేసుకున్న దాన్ని వేసుకుని పైకి బాగున్నానా బాగున్నానా అని అద్దంలో చూసుకుని దూకుంటున్నారు. పాప వాడు ఎన్నిసార్లు చూసుకున్నానా బాగున్నానా బాగున్నానంటే ఉన్న మొహమే, కొత్త మొహం కనపడుతుందా? ఫోటోలు తీసిన తర్వాత సరిగ్గా తీయలేదంటే నీ మొహం అలాగే ఉందన్నట్టు ఫోటోగ్రాఫర్. వాడేం చేస్తాడు, వీడు మొహం అది లేడు, కొత్త మొహం పెడతారేటి. మీ మొహం తీసేసి పద్మాకర్ గారి మొహం పెడితే అసహ్యంగా ఉంటుంది, ఎవరి మొహం వాడది, మన యోగం ఇది. ఈ విధంగా అందరూ కూడా అలంకారపోయింది. రెండు రెండు నాలుగా నాలుగు ఇదుకుంటూ రెండు ఇంటూ రెండు అనే పెచ్చోహ వెర్రివోహ అంటారు. ఇలా ఆలోచిస్తూ ఇక ఆయన కూడా తిన్నాడు, అలంకరించుకున్నాడు, నగలేసుకున్నాడు, ఆయన జీవితంలో ఎప్పుడు చూడాల ఈ భోగం. ఆ రాత్రి ఆ స్త్రీలు బాగా అలంకారాలు చేయగా సుఖంగా గడిపేశాడు. రాత్రి వేళ శరత్కాల చంద్రుడు ఉదయించాడు పిండి వెన్నెల. తతస్తు రాత్రి సమపద్యతాధునా శరచ్చశాంకోజ్జల రుక్ష మండితాగా కరోతి రాగం సచరోహిణీధవగ సుసంగతం సౌమ్య గుణేషు తాపిచ. శరత్కాల చంద్రుడితో మిలమిలలాడుతున్న నక్షత్రాలతో రాత్రి ఏర్పడింది. రోహిణీ వల్లభుడు చంద్రుడు మంచి సౌమ్య గుణాలతో హృదయానికి ఆనందం కలిగిస్తున్నాడు. పిండి వెన్నెల్లో తిరగాలని అంతా అనుకుంటారట. వెన్నెలంటే అందరికీ ఒక ఆహ్లాదం. వెన్నెల్లో తిరుగుతూ ఉంటే ఓ నెల్ల రాజా వెన్నెల రాజా అని పూర్వలో పాడుకునేవారు. ఇప్పుడు దిక్కుమాల మూడు పిల్లలు కొట్టుకుతావడంలో వెన్నెల రాజు లేదు, నెల రాజు లేదు. కానీ చక్కగా అదొక చెట్టా పట్టాలు వేసుకుని వెన్నెల్లో తిరుగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. తర్వాత శుక్రుడు ఉదయించాడు శనితో కలిసి. కుజుడు ఎర్ర కిరణాలు వదిలిపెడుతున్నాడు. ఆ రాత్రి అంతా పరమాహ్లాదకరం. ఈ ఋషీశ్వరుడి ఆశ్రమంలో ఆ భవనాలలో అప్సరసల్లాంటి స్త్రీలు ఆటలతో పాటలతో ఆనంద పెట్టేశారు వాళ్ళు. తెల్లారింది. తెల్లారి లేచి చూసుకుంటే బిల్డింగులు లేవు, స్త్రీలు లేరు, కట్టుకున్న బట్టలు ఉన్నాయి, అవి మాత్రం మాయమైపోవాలి. రాత్రి ఋషీశ్వరుడు ఇచ్చిన బట్టలు కూడా మాయమైపోతే అందరూ మళ్ళీ దిగంబరులు అయిపోయి ఇబ్బంది శివుళ్ళు అయిపోతారు. వేసుకున్న నగలు మాత్రం ఉన్నాయి. రహస్యంగా పక్కన మూట కట్టి ఏ చెట్టు కింద ఎవరన్నా దాస్తే అవి లేవు. ఒంటి మీద వేసుకున్న గొలుసులు పులుసులు ఉన్నాయి. తిన్నది మాత్రం సంతృప్తిగా ఆ తృప్తి ఉంది. నోరు ఇంకా ఆ తాంబూలాదులతో ఉంది. అంటే తిన్నది దక్కుడు, ధరించినవి దక్కుడు అన్నమాట. మిగతా మొత్తం బిల్డింగులు ఆ హంసతూలిక తల్పాలు అన్నీ పోయాయి. అంతమాయ రాజుగారికి మతి పోయింది. అదృశ్యాని మహార్హాణి వరాసన జలాన్ని చ రాజా స విస్మయావిష్ట చింతయామాస దుఃఖితగా ఆగా. ఏమిటి అద్భుతమైన పరుపు ఏమైపోయింది, ఆ మంచం ఏమైపోయింది, ఆ మధుర పదార్థాలు ఏమయ్యాయి, ఆ పానీయాలు ఏమయ్యాయి, అవనాలు ఏమయ్యాయి అని రాజుగారు గిలగిల కొట్టేసుకున్నాడు. శోభ ఎంత దిగ్విజయం చేసినా ఈ భవనాలు దక్కుతాయా మానవ మాతృడికి? ఇలాంటి అద్భుతమైన
నగలు దొరుకుతాయా, ఆహారాలు దొరుకుతాయా, ఈ పానీయాలు దొరుకుతాయా, ఇవి శాశ్వతంగా నాకు ఉంటే ఎంత బాగుండు అని ఋషి దగ్గరికి వెళ్ళి, ఋషీశ్వర ఇవన్నీ ఎలా సృష్టించావన్నాడు. అయ్యా హరి నాకు ఈ మణి ఇచ్చాడండి, ఈ మణి వల్ల ఇవన్నీ వచ్చాయండి అన్నాడు. అనగానే రాజుగారు పక్కకు వచ్చేశాడు, ఆశ్రమానికి బయట నిలబడి, ఓహో ఈ భవనాలు, ఈ స్త్రీలు, ఈ సౌఖ్యాలు, ఈ నగలు మణి ప్రభావం అన్నమాట, ఈ మణి వల్ల ఇవన్నీ సృష్టిస్తున్నాడు, ఈ మణేనా దగ్గర ఉంటేనా నేను కూడా రోజు సృష్టించుకుని సుఖంగా ఉండొచ్చు కదా అనుకున్నాడు. ఋషుల దగ్గర మణులు ఎందుకు, ఆ మణులు ఏదో మాలాంటి రాజమణుల దగ్గర ఉంటే బాగుంటుంది కాని అనుకున్నాడు. బుద్ధి మారిపోయింది. ఇంతవరకు దిగ్విజయం చేసిన రాజుగారికి ఇక దుర్బుద్ధి పోయే కాలం వచ్చేసాయి. దుర్జయుడికి ఇక్కడ నుంచి ఇక శాపం మొదలైందనమాట. ప్రభావం విరోచనుడు అని పేరు కలిగిన ఒక మంత్రిని పిలిచాడు, గౌరముఖుడి దగ్గరికి పంపాడు. విరోచనుడు ఋషీశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఋషి అడిగాట, ఏం మంత్రి మళ్ళీ వచ్చావు, రాజుగారితో పాటు వెళ్ళిపోకుండా వెనక్కి వచ్చావు ఏమిటంటే, మహర్షి మా రాజుగారు నీ దగ్గరికి పంపించాడు, నేను వచ్చాను. రాజు అంటేనే మణులన్నీ ఆయన దగ్గర ఉంచుకునే వ్యక్తి అని అర్థం. అందుకే ఏమన్నారు, రత్నహారీతు పార్థివ, రత్నములను అపహరించేవాడు అని ఒక అర్థం, రత్నములన్నీ తన మెడలో హారంగా ధరించేవాడు. అసలు రాజుల దగ్గరే ఉండాలి రత్నాలంటే. నువ్వు అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకునే ఋషిగాడివి, నీకెందుకయ్యా ఈ హారాలు ఈ రత్నాలను, ఈ హారం మీద ఈ మణి మీద మా రాజుగారికి దృష్టి పడింది, ఈ మణి ఆయన దగ్గర ఉంటే ఎన్నో ఉపకారాలు చేయొచ్చు లోకానికి, ప్రజల్ని ఇంకా బాగా పరిపాలించవచ్చు, అన్నీ సృష్టించుకోవచ్చు, నా మాట విను, మన రాజుగారికి ఇచ్చేసి ఎందుకు ఇది అన్నాడు. మంత్రి గారు ఇలా అనగానే గౌరముఖుడికి ఆగ్రహం కలిగింది, ఏమయ్యా రాజుగారు నువ్వు మీరందరూ ఆఖరికి మాడిపోతారనుకుని గౌరవంతో మహారాజని మీకోసం విష్ణువుని ధ్యానం చేసి మణిని పొందాను, మహర్షులు మాకేం స్వార్థం లేదు, ఈ మణి మళ్ళీ ఆ విష్ణువుకి ఇచ్చేస్తాను నేను తర్వాత, అటువంటిది ఈ మణి నీవు కావాలని అడగడం తప్పు మీ రాజు తరపున, మీ రాజుగారికి బుద్ధి ఉందా లేదా, ఇది అసలు రాజు అంటే ఏమిటి, విప్రుడికి దానం ఇవ్వాలి, ఎప్పుడు గురువులకి ఇవ్వాలి తప్ప పుచ్చుకోకూడదు. ప్రతికృహనాథు విప్రస్తు, విప్రుడు అంటే పుచ్చుకోవాలి, రాజా చేయవ దాచ రాజు ఇవ్వాలి. అటువంటిది గురువు గారండి ఇవ్వండి. ఈ మధ్యన ఇది కూడా ఉంది, కొంతమంది శిష్యులు హైదరాబాద్ వెళ్ళగానే గురువుగారు మీరు మాకు అన్నం పెట్టండి అని నన్ను అడుగుతున్నారు. నాకు అన్నం పెట్టడం పోయి నా కన్నం అంటున్నారండి. నాకు అపహరణ అన్నమాట. ఎప్పుడు గురువుల్ని యాచించకూడదు, గురువుల్ని మోక్షం యాచించాలి, గురువులు దక్షిణ యాచించాలి, ఇది శాస్త్రని అది చెప్పింది ఆయన. ఇచ్చేవాడు రాజు, పుచ్చుకునేవాడు విప్రుడు. రాజుగారయ్యుండి ఆయన దీనుడిలాగా యాచిస్తున్నాడా, తప్పు తప్పు, ఇది దురాచారం అని చెప్పి పనికిరాదు. మెచ్చుకునివ్వడం వేరు, మెచ్చుకునివ్వడం వేరు. ఒక్కోసారి గురువులు ఆనందపడిపోయి ఇది ఈ వాటర్ ప్యాకెట్ పుచ్చుకోండి పార్థసారథి గారు అంటే అప్పుడు నేను పుచ్చుకోకూడదండి మీరే చెప్పారు కదండి అనకూడదు, ఇచ్చారు కనుక పుచ్చుకోవాలి. ఇంత చేసి నేను ఇచ్చేది వాటర్ ప్యాకెట్టే కదా, గొలుసు ఎలాగే ఇవ్వను, ఆయన ఇస్తే పుచ్చుకోవడమే తప్ప అంచేత ఆ ఇచ్చేటప్పుడు పుచ్చుకోవడమే, ముద్దు వచ్చినప్పుడే తంకెక్కమని సేవతి కదా అనగానే, సరే ఏమోనండి మీరు అన్నట్టుగానే మా రాజుగారు ఎందుకు అడిగాడో, మీరు ఎందుకు కాదంటున్నారు, అటు రాజాజ్ఞ ఇటు గురువు గారు అంటే భయం అనుకుంటూ మంత్రి కొనుక్కుంటూ మా రాజుగారికి పోయే కాలం వచ్చింది అనిపించింది మంత్రి గారికి లోపల. ఈ మహానుభావుడు శక్తివంతుడు, క్రూర మృగాలు అదుపులో పెట్టగలడు, విష్ణువుని స్తోత్రం చేసి మణి సంపాదించేంత ఐశ్వర్యం ఇచ్చినవాడు, ఈయన దగ్గర మణి లాక్కోవడానికేమో మా రాజుగారు యత్నిస్తున్నాడు, ఈ రాజుగారికి ఏమో వస్తుందని లోపల కొంత భయం కలుగుతోంది, అయినా రాజాజ్ఞ ధిక్కరించకూడదు కనుక వెనక్కి వెళ్ళాడు. మహారాజా ఆ ఋషీశ్వరుడు అడగకూడదు పుచ్చుకోవడం తప్పు అంటున్నాడు. అయినా ఆయన ఇష్టపడి ఇస్తే పుచ్చుకోవాలి, కానీ మనం అడగడం ఏమిటండి, నా మాట వినండి, ఎందుకో భయం వేస్తుంది నాకు, ఏమైనా ఆయన ఇచ్చేటట్టు లేడండి అన్నాడు. మండిపోయింది రాజుగారికి. ఏం మంత్రి అయ్యా నువ్వు వాడి దగ్గర లాగి డెప్ప మీద కొట్లు లాక్కోకన్నాడు. డెప్ప మీద కొట్లు లాక్కునేంత సామాన్యుడు ఆ ఋషి. ఒకళ్ళు లాక్కుంటే ఆ వస్తువు అరుగుతుందా? ఉరుక మంత్రి పిరికి మాటలు చెబుతావు అని పక్కనున్న నీలుడు అని ఒక సామంతరాజుని పిలిచాడు. ఈ మంత్రితో విరోచనుడితో కలిసి వెళ్ళు, అడవులలో ముక్కు మూసుకు తపస్సు చేసుకునే ఋషీశ్వరుల దగ్గర మణులు ఎందుకు? మణులు మాలాంటి రాజుల దగ్గర ఉంటే శోభిస్తాయి తప్ప. ఏం చేస్తావు సామంతరాజా? నేల నయాను భయాను ఆ ఋషిని ఒప్పించు, పట్టుకురామణి అన్నాడు. నీలుడు అనే సామంతరాజు గారు సైన్యంతో ఈ మంత్రితో కలిసి అక్కడికి వెళ్ళాడు. వాడు అసలే క్రూరుడు. అక్కడికి వెళ్ళి సరథాహ సధ్వజాహ సాశాహ సవాణాహ సాశితిర్మిణక సధనుష్కాక సతూణీరాక యోధా పరమ దుర్జయాక. సైన్యంతో వెళ్ళాడు. ఈలోపు ఋషిగారు ఈ మణిని అక్కడ యజ్ఞశాలలో పెట్టి, ఓ మణిరత్నమా, మణిరత్నం అంటే సుహాసిని ముగుడు కాదు, డైరెక్టర్ గారు కాదు, మణులలో కల్లా గొప్ప మణి, ఓ శ్రేష్టమా, నేను అడవిలో యజ్ఞం కోసం సమిధులు సేకరించడానికి పోతున్నా, నీకు పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి. ఈ రాజుగారు క్రూరకర్ముడు, ఏం చేస్తాడో తెలియదు, మరి నిన్ను నువ్వే రక్షించుకో, నాకు సంబంధం లేదని ఆ మణిని ఆ యజ్ఞశాలలో పెట్టేసి వెళ్ళిపోయాడు పాప. ఇప్పుడు ఇక్కడికి నీలుడు వచ్చాడు మంత్రి విరోచనుడితో కలిసి. చూస్తే ఆ మణి ధగధగలాడిపోతూ యజ్ఞశాలలో ఒక వేదిక మీద ఉంది. మంత్రి నడవండి, మన సైనికులతో వెళ్ళాము, మణిని లాక్కుందాం అని ఈ నీలుడు సామంతరాజు దుర్జయుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా లోపలికి వచ్చాడు. ఇంకేముంది, ఆ మణి కిర్రున తిరిగింది. అందులో నుంచి మంచి వీరులు రథాలతో గుర్రాలతో ఏనుగులతో ప్రత్యక్షమైపోయారు. అందరూ ధనుస్సులు బాణాలు అమ్ముల పొదులు కత్తులు ఆయుధాలతో వచ్చేశారు. 15 మంది వాళ్ళు మొత్తం. ఆ 15 మంది పేర్లు చెప్పాడు. సుప్రభ, ఒకటి పేరు సుప్రభుడు, దీప్తతేజుడు, సురస్మి, శుభదర్శనుడు, సుకాంతి, సుందరుడు, సుందుడు, ప్రజుమ్రుడు, సుమనుడు, శుభుడు, సుశీరుడు, సుఖదుడు, శంభుడు, సుధాంతుడు, సోముడు, మొత్తం 15 మంది ఆ మణి నుంచి వెలువడ్డారు. మంచి వీరులు వాళ్ళు, మణి నుంచి విష్ణువుసుతో పుట్టారు వాళ్ళు. ఈ విరోచనుడు నీలుడు, విరోచనుడు అంటే దుర్జయుడు మంత్రిని చెప్పుకున్నాక, నీలుడు అంటే సామంతరాజు, వాళ్ళ సైనికులు వస్తూ ఉంటే ఈ 15 మంది ఆయుధాలతో వాహనాలతో దూకేశారు. మంచి విల్లు ఎక్కువ పెట్టారు. ఆ విల్లు నుంచి బాణాలు వర్షం కింద కురిపించారు. ఒక్కొక్క బాణం చెక్క 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 వచ్చిన వాడు వచ్చినట్టే తలకాయలు నరికేసింది. వాళ్ళ కత్తులు ఛేదించింది, డాలులు పగలగొట్టింది, కవచాలు చీల్చేసింది. ఆ వచ్చే ఏనుగులు మీదకేమో ఇందులోంచి ఏనుగులు వచ్చి ఢీ కొట్టాయి. గుర్రాలను గుర్రాలు, కాల్బలాన్ని కాల్బలం తాకేసింది. ఘోర యుద్ధం జరిగింది. వస్తున్నారు సైనికులు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 15 మంది అంతా చేసి పీనుగు పెంటల కింద కొట్టి పారేశారట. ఘోర యుద్ధం వచ్చేసిందట. ఆ యుద్ధంలో నీలుడు తెచ్చాడు. విరోచనుడనే మంత్రి గారు ముందు మూర్చిపోయి తర్వాత యమలోకానికి వెళ్ళిపోయాడు. ఇక దుర్జయుడు స్వయంగా వచ్చేసాడు. ఇప్పుడు ఈ గందరగోళం చూసి ఆ రాజుగారికి వారితో ఘోర యుద్ధం జరిగింది. తమ అల్లుడు ఈ ఋషీశ్వరుడి యొక్క సైనికులతో పోరాడుతున్నాడని తెలుసుకున్న హేత ప్రహేత, మనం చెప్పుకున్నాంగా స్వయంభూమను యొక్క కొడుకులు వాళ్ళని ఆ వంశం వాళ్ళని, వాళ్ళు కూడా వచ్చేశారు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేశారు సాయంగా, వాళ్లతో పాటు రాక్షసులు కూడా వచ్చారు సాయంగా రాజుగారికి. ప్రఘసుడు, విఘసుడు, సంఘసుడు, అశని ప్రభుడు, విద్యుత్ ప్రభుడు, సుఘోషుడు, ఉన్మత్తాక్షుడు, భయంకరుడు, అగ్నిదంతుడు, అగ్నితేజుడు, బాహుశక్రుడు, ప్రతర్దనుడు, విరాధుడు, భీమకర్ముడు విప్రచిత్తి అంతా వచ్చి మీద పడుతున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 15 మంది పీలుగు పెంటలు చేసేస్తున్నారట. అంతకంతకి ఘోర యుద్ధం పెరిగిపోతుంది. దుర్జయుడికి 5 అక్షౌహిణీల సైన్యం కదా, ఆ అక్షౌహిణీల సైన్యం జరుగుతూ ఉంటే అప్పటికి దర్పలు తీసుకుని గౌరముఖుడు అక్కడికి వచ్చాడు. ఆశ్రమ ప్రాంగణం అంతా పీనుగులు, పెంటలు, బేభత్సం, ఆయుధాలు, కొట్లాట చూశాడు. మణి నుంచి 15 మంది వీరులు పుట్టిన విషయం అర్థమైంది ఆయనకి. వాళ్ళు ఈ రాజుగారి సైన్యానితో యుద్ధం చేస్తున్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు, మళ్ళీ శ్రీమన్నారాయణుడి వాసుదేవ పరంధామ అన్నాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. మహాత్మా, నీవిచ్చిన మణి నుంచి పుట్టిన వాడు ఈ రాజుగారి సైన్యంతో పోరాడుతున్నారు. ఈ రాజు నీ అంశతో పుట్టినవాడే, సామాన్యుడేం కాదు. నువ్వే వాడిని చంపు, వధించమనగానే చక్రాన్ని విడిచిపెట్టాడు ఆయన శ్రీమన్నారాయణుడు. ఆ చక్రం ఒక్క నిమిషంలో దుర్జయుడి సైన్యాన్ని కాల్చి బూడిద చేసేసిందిట. మొత్తం దుర్జయుడి దానవ సైన్యమైతేనేం, మిగతా సైన్యమైతేనేం బూడిదైపోయింది. అరణ్యేస్మిల్ తతస్త్వేవం నైమిషారణ్య సంగీతం భవిష్యతి యథార్థం వై బ్రాహ్మణానాం విశేషతగా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ అరణ్యం ఒక్క నిమిష కాలంలో మొత్తం సామాన్యులతో సహితంగా, అసామాన్యులతో సహితంగా ఉన్న రాజుగారి సైన్యం అంతా నాశనం అయిపోవడానికి మూల కారణం అయింది. శ్రీ మహావిష్ణువు ఒక్క నిమేషములో, నిమిషం అంటే రెప్పపాటు అని అర్థం, రెప్పపాటులో అందరినీ చంపి బూడిద చేశాడు. అందుకే అరణ్యానికి నైమిషము అని పేరు వచ్చిందిట. ఇక్కడ అరణ్యేష్ణు తపస్వేష్ణం నైమిషారణ్య సంగీతం, ఒక్క నిమిషంలో పాపాత్ముల్ని చంపేశాడు గనక విష్ణువు నైమిషం. చూసారా, నైమిషం అనే పేరు ఎన్ని కారణాల చేత వచ్చిందో. బ్రహ్మగారు పంపినటువంటి నేమి శిథిలమైపోతే నైమిషం, నిమిష కాలంలో అక్కడ విష్ణు రాక్షసుల్ని చంపాడు కాబట్టి కూడా నైమిషం. ఇలాగా ఒకే వనం అనేక కారణములతో నైమిషమైంది. అందువల్ల కలియుగంలో అది ప్రత్యేకంగా మహానుభావులైనటువంటి ఎంతో మంది ఋషీశ్వరులకి నిలయమయ్యింది. ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది, నాతో పాటు విరుగు భక్తులు వచ్చారు. ఒక్క కారణం కాదు, నైమిషము అనే పేరు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో కారణాలు ఉంటాయి. ఓ చోట ఇప్పుడు ఇలా ఒక భవనం కట్టారు, ఈ భవనంలో కొంతమంది పురాణం చెప్పారు, మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పచ్చు. అలాగ ఎన్ని కారణముల చేత అది పురాణ మందిరం అయినట్టు అన్నమాట. అది నైమిషమయ్యింది. యజ్ఞపురుషుడైన విష్ణుమూర్తి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఇదంతా ఎవరు చెబుతున్నారు? భూదేవికి వరాహస్వామి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను యజ్ఞపురుషుణ్ణి, నేను అక్కడ కొలువున్నాను, బ్రహ్మగారి నేమి శిథిలమయ్యింది, నా అవసరమైనటువంటి విష్ణుమూర్తి గరుత్మంతుని మీద ఎక్కి వచ్చి అక్కడ నిమిష మాత్రంలో రాక్షస నాశనం చేశాడు. ఇన్ని కారణముల చేత అక్కడ నైమిషారణ్యం అని పేరు వచ్చిన ఆ వనం పవిత్రమయ్యింది. ఆ వనంలో మేముంటాం. నా మణి వల్ల 15 మంది వీరులు పుట్టుకొచ్చారే, వాళ్ళు రాజుగారి సైన్యం నాశనం చేశారు. ఈ 15 మందిని యజ్ఞంలో పిలుస్తారు, ఇప్పటికి కూడా యజ్ఞపురుషులు అని పిలువబడ్డారు. కృతయే యుగే భవిష్యంతి రాజానో మణిజామునే, వీళ్ళు కృతయుగంలో అంటే మళ్ళీ రాబోయే యుగంలో రాజులవుతారు అని శ్రీమన్నారాయణుడు ఆనాడు వరం ఇచ్చాడు. గౌరముఖుడు కూడా శత్రునాశనం అయ్యింది గనక ఆ పవిత్ర నైమిషారణ్యంలో గోమతీ నదీ తీరంలో శాశ్వతంగా కొలువై యజ్ఞం చేసుకుంటూ ఉండిపోయాడు కలియుగాంతం వరకు. ఇప్పటి వరకు మనం దుర్జయుడి యొక్క వధ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చెప్పుకున్నాం. రేపు కూడా ఎలా యథాప్రకారంగా వస్తాం. రేపు ఇంకా అందుకే వారి అష్టాదశ పురాణాల్లో వరాహ పురాణం మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా సుప్రతీక మహారాజు గారి కొడుకు దుర్జయుడు యజ్ఞంలో ఆత్రేయుణ్ణి బాధ పెట్టి శాపానికి గురయ్యాడు. ఆ శాపం వల్ల చివరికి శ్రీ మహావిష్ణువు చేతులు భస్మ అయిపోయాడు, సర్వనాశనం అయిపోయాడు.
అరణ్యేస్తవేవం నైమిషారణ్య సంగీతం భవిష్యతి యథార్థం వై బ్రాహ్మణానాం విశేషతః.
శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఒక్క నిమిషంలో అంటే రెప్పపాటు కాలంలో ఈ రాజుని దుర్జయుణ్ణి అతని సైన్యాన్ని చక్రంతో భస్మం చేశాడు గనక, నిమిషంలో చంపాడు గనక ఆ వరానికి నైమిషమని పేరు వచ్చిందని కూడా మనం చెప్పుకున్నాం. నైమిషం అనే వరానికి ఎన్నో కారణాలతో నైమిషమని పేరు వచ్చింది. బ్రహ్మగారు పంపిన చక్రం చుట్టూతో ఉండేటటువంటి నేమి అనగా ఇనప కమ్మి శిథిలమైపోవడం వల్ల నైమిషం అనే పేరు వచ్చిన కథ ఇదివరకు చెప్పుకున్నాం. కేవలం అదొక్కటే కారణమా అంటే చాలా కారణాలు ఉన్నాయి నైమిషం అని పేరు రావడానికి. చూడండి, కాశీకి ఎందుకు అంత దివ్యక్షేత్రం అని ముద్ర వచ్చింది అంటే ఓ పక్కన గంగ ఉంది, ఓ పక్కన విశ్వేశ్వర లింగం ఉంది, అన్నిటికీ మించి శివుడు ప్రపంచ ప్రళయ కాలంలో శూలాగ్రంలో పెట్టాడు. కానీ ఇన్ని కారణాల చేత దానికి ఎలా అయితే సుప్రసిద్ధి వచ్చిందో అలాగే ఈ నైమిషారణ్యానికి కూడా చాలా కారణాల వల్ల నైమిషం అని పేరు వచ్చింది. ఏక నిమిషంలో ఒకే ఒక్క నిమిషంలో ఈ రాజుని రాజ సైన్యాన్ని భస్మం చేశాడు కనుక విష్ణువు, దానికి నైమిషం అనే పేరు సార్థకమైంది. అటువంటి ఆ నైమిషారణ్యం కలియుగాంతం వరకు కలిపురుషుడు ప్రవేశించకుండా అడ్డుకుంటూ మనలాంటి భక్తులకి నివాస స్థానం అవుతోంది. ఇంకా సుప్రత్యేక మహారాజు గారు తన కొడుకు దుర్జయుడు దేవతలతో విరోధం తెచ్చుకుని అందరితో విరోధం తెచ్చుకుని యుద్ధం చేసి అహంకరించి చివరికి హరి చేతులు హరి అన్నాడని తెలుసుకుని దుఃఖించాడు. చివరికి ఆయనకి జ్ఞానోదయం అయ్యింది, ఇదంతా నా చేతులారా చేసుకున్న పని, నేను గురువు గారిని ధిక్కరించాను, గురువుకి వ్యతిరేకంగా వెళ్ళేవాడు బతికిది కదా అనుకున్నాడు. మనం ముందే చెప్పుకున్నాం, అత్రి మహర్షి కొడుకుని గురువుగా పెట్టుకుని ఆయన్ని పక్కకి తోసి వచ్చిన ఇంద్రుణ్ణి గౌరవించడం వల్ల ఈ దరిద్రం వచ్చింది, ఉన్న కొడుకు చచ్చిపోయాడు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, భయంకరమైన దుఃఖం కలుగుతోంది. ఉన్న కొడుకు వీరాది వీరుడైన కొడుకు, ఏదో వంశం ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు అన్యాయంగా చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయిన కొడుకు వల్ల ఇహం పరం రెండూ పోయాయి. ఇప్పుడు నేనేం చేస్తే తిరిగి మోక్షం పొందగలుగుతాను, మనశ్శాంతి వస్తుంది, మనశ్శాంతి లేని వాడి జీవితంలో ఎన్నున్న వ్యర్థం అని కొంచెం దుఃఖించి అప్పుడు ఆయన చెట్ట చివరికి శాంతి కావాలంటే శ్రీహరి పాదపద్మాలు ఆశ్రయించడం ఒక్కటే దిక్కు అనుకున్నాడు. చిత్రకూటే గిరౌ విష్ణు సదారామేతి కీర్త్యతే తతోహం రామసంజ్ఞేన నామ్రాస్తౌ జగత్పతి. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు అనే పేరుతో చిత్రకూటం అనే ఒక పర్వతం మీద నిత్యం ఉంటాడు. ఇక్కడే ఒక చాలా అద్భుతమైన రహస్యం ఒకటి ఉన్నది, సాధారణ మానవుడికి అర్థం కాదు. ఇది కృతయుగంలో జరిగింది, స్వయంభూమధువు కాలంలో జరిగింది, అవునా? కానీ రాముడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు చిత్రకూటం మీద ఉంటాడు, ఆయన్ని స్తోత్రం చేసి మోక్షం పొందుతానంటాడు ఏమిటినా సుప్రతీకుడు? అసలు స్వయంభూ మనుకాలంలో రాముడు ఎక్కడున్నాడు? ఈ కోదండ రాముడు, ఇక్ష్వాకు వంశస్థుడైన రాముడు, మీకు వెంటనే అనుమానం రావాలి, రాముడు ఏ వంశంలో వాడు? వైవస్వతమను వంశం వాడు. వైవస్వతమను ఎన్నో వాడు, ఏడవ మనువు. పూర్వం సూర్యుడికి వివస్వాన్ అని పేరు. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆయనకి సంధ్యాదేవికి పుట్టినటువంటి వాడు మొట్టమొదటి కొడుకు
వైవస్వతమును. వ్యవస్వామి యొక్క కొడుకు కనుక వైవస్వతుడు అన్నారు. తన తర్వాత యమధర్మరాజు పుట్టాడు. అందుకే యమధర్మరాజును కూడా వైవస్వతుడనే అంటున్నాడు. ఇప్పుడు ఈ ఏడవ మనువు కాలంలో సూర్య భగవానుడి వంశంలో వైవస్వత మనువు వంశంలో పుట్టాడు రాముడు. ఇది స్వయంభూమును బట్టి మొదటి మనువు కాలంలో కథ. ఆనాడు చిత్రకూట ఉంది, ఇప్పుడు చిత్రకూట ఉంది, అక్కడున్న రాముడిని పూజిస్తానంటాడు. అది ఇప్పుడు మనకు అసలు విషయం. రాముడు పుట్టని క్రితమే ఈ రాముడిని ఒకనొక దివ్య రూపంతో శ్రీమన్నారాయణుడు ఈ చిత్రకూటంలో ఉన్నాడు. వైవస్వత మరువుతో సంబంధంలా. అందుకే భాగవతం లాంటి గ్రంథాలు జాగ్రత్తగా చదవాలి. ఊరికి వాటి చదివామంటే చదివామని కాదు, ఎప్పుడైనా భాగవతం పంచమ స్కంధం చదివితే అందులో ఇలా వ్రతం, ప్రక్షద్వేపం మొదలైన సమస్త భూమండలానికి సంబంధించిన కథలు ఉంటాయి. అందులో శ్రీ మహావిష్ణు ఏ ఏ ద్వీపంలో ఏ ఏ పర్వతం మీద ఏ రూపంలో ఉంటాడో, ఆయనకి ఏ నామం ఉందో, ఆ నామంతో ఉన్న భగవంతుని ఎవరు ఎలా స్తోత్రం చేస్తారో చెప్పారు. అందులో ప్రక్షద్వీపం గురించి చెప్పారు. ప్రక్షద్వీపము ద్విగుణిత లక్షేక్షు రసాబ్ధి సుట్టిరా విలసిల్లున్ ఇక్షు రసోదద్విగుణం భక్షయముగ శాల్మలి మహాద్వీపమిలన్. అందులో ప్రక్షద్వీపం అని ఒక ద్వీపం ఉందని, దాని చుట్టూతో అన్ని కూడా ఈ ప్రక్షద్వీపంలో చెరుకు తోటలు ఉంటాయని, ఆ చెరుకుల రసం కింద ప్రవహిస్తుందని, దానికి 1000 రెట్లుగా అక్కడ శాల్మలి ద్వీపం ఉందని ఇలా చెప్పుకెళ్ళారు. ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క తోట భగవంతుడు, ఓ చోట నరసింహుడుగా, ఓ చోట రాముడిగా, ఒక చోట శ్రీహరిగా ఇలా ఉంటాడు. ఉండి భక్తుల యొక్క స్తోత్రాలు అందుకుంటూ ఉంటాడు. హనుమంతుడు చిత్రకూట పర్వతం మీద నిత్యం ఉంటాడు. పుట్టని క్రితం కూడా ఉన్నాడు, తర్వాత అవతరించాడు. అవతారానికి ముందు కూడా హనుమంతుడు ఈ చిత్రకూట పర్వతం మీద రాముణ్ణి ధ్యానిస్తున్నట్టుగా భాగవతం పంచమస్కంధములోను వాటిల్లోనూ అద్భుతమైన వచనాల్లో రాసేశారు. తత్ర శ్రీరామో నామ బభూవ తం హనుమాన్ నిరంతరం ధ్యానం కరోతి అని. అలాగే నరసింహస్వామిని పలానా తోట ధ్యానం చేస్తారు అని వచనాల్లో రాశారు. చూడండి ఒకసారి మీకు వీలుంటే ఎప్పుడైనా. అంటే చిత్రకూట అనే పర్వతం శాశ్వత పర్వతం. ఆ చిత్రకూట పర్వతం మీద రాముడిని ఆయన ఎప్పుడు ఉంటాడు విష్ణువు. ఆయన తర్వాత అవతరించాడు, అది వేరే విషయం. రాముడి అవతారానికి ముందు రామనామం లేదటండి. ఒక ఆయన అడిగాడు, రామనామం చాలా గొప్పదంటారు, రాముడు పుట్టని క్రితం కూడా రామనామం చేశాడని మనకేమో ప్రహ్లాదుడు చెప్పాడు, ఎలా కుదురుతుందండి అని. మనకి విష్ణు పురాణం ఉందిగా, విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర ఉంది. ఆ ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ఏమని చెప్పాడు, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అగ్నిలో వేశాడు చంపడం కోసం, కానీ అగ్నిహోత్రంలో కాలలేదు మన ప్రహ్లాద కుమారుడు. అప్పుడు ఎందువల్ల రా నువ్వు బూడిదవ్వలేదు అంటే ఆయన చెప్పాడు, రామ నామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేదునా. నాన్నా రామ 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 అని నేను జపిస్తూ ఉంటాను, ఇలా రామనామం జపించేవాడికి కొంచెం సౌండ్ తగ్గిద్దాం శ్రీనివాసు. కుతః భయం, భయం ఎక్కడిది, అన్ని తాపాలు తొలగిస్తుంది. చూడు నాన్న, నన్ను నువ్వు అగ్నిలో వేశావు, నన్ను నువ్వు అగ్నిలో వేస్తే అగ్ని కూడా మంచినీరు కింద మారిపోయింది. పావక అపి అధునా చలిలాయతే, ఇప్పుడు అగ్ని కూడా నీరుగా మారిపోయింది, దానికి గల కారణం రామనామము అన్నాడు. అప్పుడు చాలామంది కథ వింటున్న వాళ్ళు అడిగారు, ఇదేంటండి రాముడు త్రేతాయుగం వాడు, ఎప్పుడో కృతయుగంలో ప్రారంభం వాడేమో హిరణ్యకశిపుడు, ఆయన కొడుకు ప్రహ్లాదుడు రామనామం చేయడం ఏమిటంటే, విష్ణుమూర్తికి రామ అనే శబ్దం ఎప్పుడూ ఉంది,
రాముడు అనే పేరుతో అవతారం తర్వాత ఇచ్చాడు ఆ పేరు పెట్టుకున్నాడు కాని. ఇంకొక ఉదాహరణ చెప్పరా మీకు, రామ అవతారం కంటే ముందు ఇంకో రాముడు ఉన్నాడు ఎవరో చెప్పగలరా చెప్పండి? కృతయుగంలో పరశురాముడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, రేణుకకి జమదగ్నికి చాలా ప్రాచీన కాలంలో కృతయుగంలో పుట్టాడు పరశురాముడు. పరశురాముడు పుట్టిన ఎంత కాలం తర్వాత రాముడు పుట్టాడు? పరశు పక్కన పెట్టేయండి, గండ్రగొడ్డలు పట్టుకున్నాడు కాబట్టి పరశురాముడు అన్నారు. కానీ భార్గవ రాముడేగా, రాముడేగా ఆయన. అందుకే రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని దశావతారాల్లో చెప్పడం రహస్యం అది. కాబట్టి రామనామం ఎప్పుడూ ఉంది. ఈ రాముడు అంటే ఇప్పుడు ఈ చిత్రకూటం మీద ఉన్న రాముడు అయోధ్య రాముడి కంటే గొప్ప రాముడు, విష్ణుమూర్తి అక్కడ రామనామంతో ఉన్నాడు. అందుకే ఎప్పుడో స్వయంభువమనువు కాలంలో ఈ సుప్రతీక మహారాజు గారు ఏమనుకున్నాడు, చిత్రకూట పర్వతానికి వెడతాను, అక్కడ విష్ణుమూర్తి విష్ణుహు సదా రామేతి కీర్త్యతే, ఎప్పుడు రాముడు రాముడు అనే పేరుతో కీర్తింపబడతాడు. ఆ రామచంద్ర ప్రభువుని చిత్రకూట పర్వతం మీద భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసి పూజించి జపించి తరిస్తాను నేను అనుకున్నాడు. తతోహం రామ సంజ్ఞేన నామ్నా స్తౌమి జగత్పతిం, ఆ రామనామంతో ఆ జగత్పతిని నేను స్తౌమి ధ్యానం చేస్తాను స్తుతిస్తాను అనుకున్నాడు. వెళ్ళిపోయాడు చిత్రకూట పర్వతానికి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామి పాదపద్మాలు ఆశ్రయించాడు. శ్రీమన్నారాయణ వాసుదేవ, ఈ చిత్రకూట పర్వతం మీద మనశ్శాంతి కోసం మోక్షం కోసం వచ్చాను, ఇంకా నాకేమీ కోరికలు లేవు. కొడుకు తెచ్చిపోయాడనే వెంగ కాదు. ఇప్పుడు ఎప్పుడు ఎవడు ఎలా వెళ్ళిపోవాలో వెళ్ళిపోతాడు. నాకు ఇప్పుడు మోక్షం కావాలి, శాంతి కావాలి, ఆ శాంతి కోసమే నీ దగ్గరకు వచ్చాను. నమామి రామం నరనాథమచ్యుతం కవిం పురాణం త్రిదశాదినాశం శివస్వరూపం ప్రభవం మహేశ్వరం సదా ప్రపన్నార్తికరం ధృతశ్రియం. మహానుభావ, సమస్త ప్రాణులకి అధిపతి వినువు,